गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे। మన యొక్క చేతనత్వ విజ్ఞానం యొక్క జీవిత విధానాన్ని అర్థం చేసుకునేటటువంటి అవగాహన మీరు చేసుకోండి. ఈనాడు ప్రచారంలో ఉన్నటువంటి విద్యలు నిజమైనటువంటి విద్యలు కావు. శిక్షలు ఇవంతా కూడా ఎడ్యుకేషన్, శిక్ష అనేటటువంటి మాటకు ఇంకో అర్థం కూడా ఉంది. శిక్ష అంటే శిక్షింపబడుట. ఆ తేడా అర్థం అవ్వాలి. ఆ మూర్ఖత్వం నుంచి మానవ సమాజాన్ని మనం బయటికి తీసుకురాగలగాలి. ఏ మూర్ఖత్వం నుంచి బయటికి తీసుకురావాలి, ఏ అవగాహన నుంచి బయటికి తీసుకురావాలి అంటే కడుపు నింపుకోవటానికి కావలసినటువంటి అతి స్వల్పమైనటువంటి ప్రయత్నాలను జీవిత లక్ష్యాలుగా మార్చుకోకండి. ముందు అక్కడి నుంచి మీరు బయటపడాలి. ఎంత అవగాహన లేనటువంటి జీవిత విధానం అవుతుంది అంటే, చదువుకున్నారు 20 ఏళ్ళు ఎంతో చదువుతారు, ఓకే, చదివిన తర్వాత ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తే డబ్బు సంపాదిస్తారు, అయిపోయాయి. ఆ తర్వాత ఇంకేం లేదు మీ జీవితంలో. అవగాహన అవుతోందా అసలు బతుకు ఎంత అర్ధరహితంగా ఉందో? అది చాలా ముఖ్యమని మన పిల్లల్ని ఏడిపించుకు తింటాం. మారాలి ఆ దృష్టికోణం. ఇద్దరికి మారాలి, పేరెంట్స్కి మారాలి, పిల్లలకి మారాలి. ఉద్యోగాలు అవి ఎందుకు అంటే తింటానికి. తింటమే పరమావధి కాదు. తింటమే పరమాది అవుతే పశువులం మనం. ఇంకా అదే పరమాదిగా ఉండేటటువంటి వ్యక్తులకి అసలు ఈ డిస్కషన్స్ అనవసరం, ఈ క్లాసులు అనవసరం. కానీ ఖచ్చితంగా మనకి అంతకంటే ఎక్కువ ఏదో ఉంది అనేటటువంటి అవగాహన ఉంది. కానీ ఆ ఎక్కువ ఏమిటి అనేది అర్థం కావటం లేదు. ఇంచేట అక్కడికే గందరగోళం అయిపోతున్నాం. పూర్వకాలంలో ఒక విచిత్రమైనటువంటి సముదాయం ఉండేది. ఇప్పుడు సైంటిస్టులకి మనం డబ్బిస్తున్నాం. మొత్తం మానవ జాతి సైంటిస్టులను పోషిస్తుంది కదా. వాళ్ళ పని ఏంటి? కోట్లు కోట్లు మన డబ్బు. మన డబ్బు అంటే నేను గవర్నమెంట్కి ట్యాక్స్కి ఇచ్చినటువంటి డబ్బు. రీసెర్చ్ పర్పసెస్కి ప్రతి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, అవునా కాదా? వాళ్ళని ఏమని పిలుస్తున్నాం మనం? సైంటిస్టులు అని పిలుస్తున్నాం. వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. వాడు యాక్ట్ చేస్తున్నాడు సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు ల్యాబొరేటరీలో? డబ్బు వేస్ట్ చేస్తున్నాడు. మనము చాలా కష్టపడి సంపాదించినటువంటి డబ్బును రీసెర్చ్ పేరుతో వేస్ట్ చేస్తున్నాడు కాదా? మీకు అవునా కాదా కూడా తెలియటం లేదా నేను అడిగిన ప్రశ్న? కాబట్టి కానీ మీరు దాన్ని ఒప్పుకుంటున్నారు కదా. మీరు ఒప్పుకోకపోతే గవర్నమెంట్ దాన్ని డబ్బు ఇవ్వలేదు కదా, రీసెర్చ్ సెంటర్స్ ఉండవు కదా, ఎందుకు ఒప్పుకుంటున్నారు దాన్ని మీరు? కానీ మన పిల్లల్ని ఆ దృష్టిలో పెంచుదాం అనేటటువంటి సద్బుద్ధి మాత్రం రావటం లేదు. కానీ సైంటిస్ట్ కి అర్ధరహితమైనటువంటి విద్యే. ఈనాడు ఉన్నటువంటి ఏ సైంటిస్ట్ కూడా పూర్వకాలపు సైంటిస్ట్ మాత్రం కాదు. ఓ ఐన్స్టీన్ కాదు వాడు, ఓ న్యూటన్ కాదు వాడు, వాడు ఎందుకు పనికిరానటువంటి దద్దమ్మ వాడు. సమాజానికి వాడు చీడ పురుగులే. ఈనాడు సైంటిస్ట్ అందరూ కూడా ఏమీ రావటం లేదు వాళ్ళలోంచి. భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని రీసెర్చ్ సెంటర్స్ నుంచి ఏం కనిపెట్టబడింది? ఏం కనిపెట్టబడింది? నాకేం కనిపించలేదు. ఎక్కడైనా ఏదైనా విన్నారా మీరు ఇంత అద్భుతం ఒకటి వచ్చిందని? ఎప్పుడైనా విన్నారా? బై ఛాన్స్ అయినా. అయినా మీ డబ్బు దాన్ని ఖర్చు పెడుతూ ఉంటే మీకు చీకటి చింత కూడా లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం అందరం మూర్ఖులమే అన్నది మనకు అర్థం అవ్వాలి. ముందు మనం చాలా తెలివైన వాళ్ళం అని మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మనకి దేని గురించి డిస్కస్ చేసుకోవాలో కూడా తెలియదు. మనకున్నటువంటి నామ్స్ అంటామే, విలువలు ఉంటాయి. ఆ విలువలన్నీ కూడా ఎవడో చెప్పినటువంటి విలువలు. మనంతట మనకి మన జీవితానికి ఒక విలువ లేదు. ఆత్మజ్ఞానం, దాని గురించి మనం చర్చించుకుంటూ ఉంటే ఈ స్తోత్రాలు ఇవి ఉపయోగపడతాయి మీకు. లేకపోతే ఉపయోగపడవు. అడుగు తినేవాడికి ఉపయోగపడవు ఇవంతా కూడా. మన మానసిక స్థితి ఎలా ఉందో చూసుకోండి చాలా జాగ్రత్తగా. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? ఇంకోటి దగ్గర నువ్వు ఉద్యోగం చేయి, వాడి మోచేతి నీళ్లు తాగు, వాడు నీ శక్తిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, నేను నిన్ను కష్టపడి చదివించాను, నువ్వు కష్టపడి చదివిస్తే ఆ చదువు దేనికి ఉపయోగపడాలి? ఇంకోటికి ఉపయోగపడాలి. అంతేగా ఉద్యోగం అంటే. అయినా మనకి ఏమీ అర్థం కావటం లేదు. ఆ మూర్ఖత్వం ఏమీ అర్థం కావటం లేదు. నువ్వు చదివించావు, నువ్వు కష్టపడి వాడికి విద్య నేర్పించావు, అది కూడా రూపాయ 2 రూపాయలు ఖర్చు పెట్టా. ఏం కోరుతున్నావు నీ పిల్లవాడిని నువ్వు ఉద్యోగం చేయమని కోరుతున్నావు? 60,000 వస్తాయండి వాడికి ఉద్యోగం, 1,00,000 వస్తాయండి. నిజమే, 1,00,000 వస్తాయి. ఎప్పుడు వాడు నిన్ను ఉద్యోగం నుంచి తీసేయకపోతే, వాడు నిన్ను ఉద్యోగంలో చేస్తే తీసేస్తే 100,000 రావచ్చు. కానీ అడుక్కు తింటమే కాదు, నీకే చేత కాదు. నువ్వు చదివించినటువంటి చదువు ఎంత దరిద్రపు చదువు అంటే, వాడంతట వాడు నేను సంపాదించుకోగలను అనే మాట వాడి నోట్లోంచి రావటం లేదు. కానీ వాడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? సంపాదించుకుంటున్న వాడి దగ్గర పనిచేస్తున్నాడు, అవునా కాదా? ఎవడో వాడికి ఉద్యోగం ఇస్తున్నాడు కదా, వాడు ఎవడైనా కావచ్చు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. వాడు ఎలా సంపాదించుకోగలుగుతున్నాడు? వాడు నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాడు, ఎందుకు చేయగలుగుతున్నాడు అన్నది ఆధ్యాత్మిక జగత్తులో మీకు మొట్టమొదట వేసేటటువంటి ప్రశ్న. అది చేత కాని వాడు ఆధ్యాత్మిక జగత్తు కూడా పనికిరాదు. దుర్గా సప్తశతి దీనిని ముందు మీకు నేర్పుతుంది. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, ద్విషో. లెట్ మీ హ్యావ్ ద టాలెంట్. ముందు కనీసం అలా ఆలోచించాలి అని తెలిస్తే, ముందు మన ఆలోచనలు సవ్యంగా ఉంటే మన కుటుంబాలలో ఆ విధంగా డిస్కస్ చేసుకుంటాం మనం. నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అని డిస్కస్ చేయవు నువ్వు. ప్రపంచ చరిత్రను మార్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాంటి వాడే, చాణక్యుడు. ఏంటి అతను, అతని గురించి ఏంటి కథ వాడుకలో ఉంది? ముల్లుగుచ్చుకుంది, ముల్లుగుచ్చుకుంటే ఏం చేశాడు? మనకి ముల్లుగుచ్చుకుంటే ఏం చేస్తాం? ఆయన ముల్లుగుచ్చుకుంటే ఏం చేశాడో అది తేడా. ఆలోచన విధానం అది తేడా, చాణక్యుడికి మనకి కూడా. ఏం చేశాడు ముల్లుగుచ్చుకుంటే? పీకి పెట్టాడు దాన్ని. పీకి పెట్టి ఊరుకున్నాడా? బూడిద చేశాడు దాన్ని. బూడిద చేసిన తృప్తి రాలే ఆయనకి. ఏం చేశాడు అంటే అర్థం ఏమిటి? ఆ మానసిక స్థితి మీకు అర్థమవుతోందా? నీకు ఏది అవరోధం కలిగించినా దాన్ని కూటిక వేళ్లతో పికిలించి మీళ్లు జీర్ణం చేసేసుకోవాలి, దాన్ని అది మీకు అడ్డు రాకూడదు అనే మానసిక స్థితి అక్కడ చెప్తున్నాడు. అంతే తప్ప నిజంగా చేశాడో లేదో, చేసి ఉండవచ్చు చెయ్యకపోవచ్చు అది వేరే విషయం. కానీ ఆ క్యారెక్టర్ తెలుపుతుంది అక్కడ, మన క్యారెక్టర్. పరీక్ష పాస్ అయిపోగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ లెటర్ కావాలి, అడ్వర్టైజ్మెంట్లు కావాలి, అడుక్కు తింటాను, దానికి ఏమైనా తేడా ఉందా అసలు? కానీ అందరూ చేస్తున్నారు కనుక అది కరెక్ట్ అనుకుంటే ఎట్ట? అందరి కుటుంబాల్లోనూ అంతే కదండి జరుగుతుంది, అంతే ఎట్ట? అలా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈనాడు, ఇక్కడ గుంటూరులోనే ఉన్నారు చాలా మంది. అక్కడ ఇక్కడే ఇదివరకు లైన్ వెళ్లేదుగా పట్టాపురంలో, గుర్తుందా? ఇదివరకు లైన్ ఇప్పుడు పీకేశారు. ఆ మలుపు దగ్గర మిరపకాయ బజ్జీలు వేసుకునేవాడు. ఇప్పుడు వాడు ఆ స్థలాన్ని కొనేసి మూడంతస్తుల భవనం కట్టుకున్నాడు. నువ్వు ఎంత ఉద్యోగం చేస్తే అక్కడ స్థలం కొనుక్కొని మూడంతస్తుల భవనం ఎప్పుడు కట్టుకుంటావు? కానీ ఎంత చిన్న చూపు మీ దృష్టిలో వాడు మిరపకాయ బజ్జీలు వేసుకుంటే, నువ్వు చేర్పచ్చుకున్నటువంటి దృష్టి దోషం అది. అది కరెక్ట్ అనుకుంటే అట్ట? ఎవరిని అడగలేదు వాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలను అంటే వాడు నా స్టూడెంటే కనుక నా దగ్గరికి వచ్చి అడిగాడు నన్ను, మాస్టరు మరి నేనేం చేయాలని. హాయిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని ఆయన. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వాలంటే వాడిని సలహా అడుగుతున్నారు, వాడు పెళ్లిళ్ళు చేస్తున్నాడు, వాడిని చిన్న చూపు చూసిన వాళ్ళు అడుక్కు తింటున్నారు వాడిని. అయినా మనం కూడా అంతే, మిరపకాయ బజ్జీలు వేసుకున్నాడు కదా, సిగ్గుందా అసలు మనకి? మన వాడబ్బే కావాలి వాళ్ళకి, నాకు తెలుసు ఆ కుటుంబం, అందుకు చెప్తున్నారు. ఇంతకీ వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఇప్పటికీ మీ మనస్సులో వేసుకోకూడదనే జవాబిస్తారు. మీరు నాతో ఇప్పుడు ఏం చెప్పినా నాకు మీ మనస్సులు ఎలా ఆలోచిస్తున్నాయో తెలుసు. మీకు దమ్ము లేదు మిరపకాయ బజ్జీలు వేసుకుని డబ్బు సంపాది, ఇంకా నేను లెక్చర్ ఎంత ఇస్తే ఎలా? అర్థమవుతోందా? ఆ మానసిక స్థితి మారాలి. వాడి కాళ్ళ మీద వాడు నుంచుని వాడు డబ్బు సంపాదించుకుంటూ ఉంటే అది మీకు నచ్చదు. ఇంకోటి దగ్గర అడుక్కు తింటూ ఉంటే, మా వాడు బాగా అడుక్కు తింటున్నాడండి, మార్కెటింగ్ ఆఫీసర్ అండి, ఏంటి మార్కెట్ చేస్తాడు వాడు, ఇంకోటి ప్రోడక్ట్. నువ్వు అదే ప్రోడక్ట్ నిర్మించుకుని మార్కెట్ చేసుకోలేవా? చేసుకోలేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. పిరికి దద్దమ్మలు నపంసుకులు అని తిట్టేది ఎందుకు? క్లైబ్యం మాస్కము పార్థ, క్లైబ్యం అంటే నపుసుకం, ధైర్యం లేదు. ఆ ధైర్యం ఉన్నాడు ఎలాగో ఎదుగుతాడు, ఎక్కడైనా ఎదుగుతాడు. చాణక్యుడు ఎవరిని పట్టుకున్నాడు? చంద్రగుప్తుడిని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు చంద్రగుప్తుడిని? ఏం చేస్తున్నాడు చంద్రగుప్తుడు? ఎప్పుడు ఆడుకుంటున్నాడు, చిన్నకురాడు. ఏం ఆడుకుంటున్నాడు తెలుసా? హీ వాజ్ యాక్టింగ్ లైక్ ఎ కింగ్, హీ వాజ్ బిహేవింగ్ లైక్ ఎ కింగ్, రాజులాగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఆటలో కూడా. నువ్వు పనికొస్తావని ఎందుకున్నాడు? పిరికి వాళ్ళు దేనికి పనికిరారు, కుటుంబానికి పనికిరాదు, సమాజానికి పనికిరారు, దేనికి పనికిరారు. అదే చెప్పాడు వివేకానంద్ ఎప్పుడు కూడా, మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్. గురువు అదే చెప్పేది. ఆధ్యాత్మిక జగత్ అంతా కూడా సాహసవంతులు శక్తివంతులు అయినటువంటి వాళ్ళు ఉంటే తప్ప అది సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళదు. అది ట్రెమెండస్ పవర్. కానీ మానసిక దృష్టి మారాలి మీకు. కాదండి మా ఉద్యోగమే కావాలి, పెళ్లిళ్ళే కావాలి, ధైర్యం లేదు. జీవితాన్ని ఊహించలేం మనం పెళ్లిళ్ళు ఉద్యోగాలు లేకుండా. కానీ జీవితాన్ని మార్చినటువంటి వ్యక్తులు, ఎవరి ఫోటోలు మన ఇళ్లలో పెట్టుకుంటామో వాళ్ళు ఉద్యోగాలు చేయలేదు, పెళ్లిళ్ళు చేసుకోలేదు. చేసుకోవాలా వద్దా? నేను ఒకటే చెప్తున్నాను, అవంతా సహజంగా జరిగిపోయేటటువంటి ప్రక్రియలు. దానికి మంచినీళ్ళు తాగటానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి వాటికి. దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు జీవిత విధానం ఎలా జీవించాలో నేర్చుకునేటటువంటి విద్య నేర్చుకోవాలి. ఆ విద్య ఇప్పుడు ఎక్కడా నేర్పబట్టం లేదు. ఆ విద్య నేర్పుతాము అనేటటువంటి ఆశ్రమాలు ఇంకా ఆవిర్భవించలేదు. కానీ ఆశ్రమాలు ఏం చేస్తున్నాయి? ఆ విద్యకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ని మాత్రము కాపాడుతున్నాయి. దానికి జోహార్లు అర్పించండి మీరు. ఆశ్రమాలు ఆ మంచి పని చేస్తున్నాయి. కనీసం ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటే చదువుకుంటూ ఉంటే ఎప్పుడో మీకు అవగాహన వస్తుంది అక్కడ అసలు వాడు ఏం చెప్తున్నాడని. కుతస్త్వా కష్మల మిదం, ఎక్కడ నీకు బలహీనత వచ్చింది? మానవ శరీరం లభించాక ఆలోచించగలిగేటటువంటి బుద్ధి ఇచ్చాక, జీవించటం కోసం డబ్బు సంపాదించాలి అనేది, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు దానంటే అదే వస్తుందంటారు ఋషులు. నువ్వు సంపాదించక్కర్లేదు, నువ్వు జీవిస్తే చాలు, అదే వస్తుంది. కానీ అవగాహన మారాలి. ఉద్యోగం కోసం చదువుకునే చదువుతో మీరు డబ్బు సంపాదించలేరు, అసంభవం. మీ దృష్టి అంతేగా. మీరు డబ్బు దేనికోసం సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. దానినే కవచము అనేటటువంటి పేరుతో ఋషులు అందించారు. ఇది ప్రతి ఆధ్యాత్మిక విధానానికి కూడా కవచము అని ఒకటి ఉంటుంది. దుర్గా సప్తశతికి కూడా ఒక కవచము ఉన్నది. రామరక్షా స్తోత్రము కూడా ఒక కవచమే. కానీ ప్రస్తుతము ఈ శక్తి సముపార్జన శిబిరములు అన్నిటికంటే ముఖ్యంగా రాబోయేటటువంటి అశ్వమేధ యజ్ఞము తర్వాత మన ప్రణాళిక కరెక్ట్ గా మీకు అవగాహన వచ్చి అది టేక్ ఆఫ్ అవుతే ప్రపంచంలో ఈ విద్యను వ్యక్తి వ్యక్తికి అందించగలిగేటటువంటి సామర్థ్యం ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ఎలా చేస్తామో మీకే కనిపిస్తోంది, అది ఎలా జరుగుతుందో. మీరు ఎవరిని డబ్బు ఆశించక్కర్లేదు, ఏ ప్రణాళికకి కూడా. మీరు ప్రణాళికలు వేసుకుంటూ పోతూ ఉంటే ఆ ప్రణాళికలు జరుగుతూ పోతూ ఉంటాయి. కానీ మరి మేము వేసుకుంటే జరుగుతాయని మీకు ప్రణాళిక ఉంటే కదా జరగటానికి. ప్రశ్న, ప్రణాళిక ఆచరణలోకి ఎలా వస్తుంది అన్నది ఎప్పుడు వేసుకోకూడదు. ఓ రూసో, రూసో పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? ఎవడు? ఈనాడు డెమోక్రసీ ఉంది అంటే దానికి కారణం వాడే, కార్ల్ మార్క్స్, కమ్యూనిస్ట్. ఎలాగ ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ అవుతుందని ఆలోచించలే అతను. ఓ ప్రణాళిక ఇచ్చాడు, ఇది యా జీవిత విధానం అని, నచ్చిన వాడు మార్చేశాడు. నువ్వు జీవిత విధానాన్ని కనుక అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా ప్రకృతిలో అది జరిగిపోతుంది. మొత్తము ఆధ్యాత్మిక విద్య యొక్క రహస్యం అది. నువ్వు ఆలోచించటం నేర్చుకో, అడుక్కు తినే ఆలోచనలతో శక్తివంతుడు నువ్వు కాలేవు. శక్తివంతుడు అడుక్కు తింటోన లీడర్ అయ్యేవాడు. రవి అస్తమించిన సామ్రాజ్యం గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం, బ్రిటిష్ గురించి. గాంధీ గారు ఎంత బరువో తెలుసా మీకు? చాలా. అసలు ఎప్పుడు ఆయన ఉపవాసాలేగా? ఎప్పుడు ఉపవాసమేగా ఆయన? 125 pounds ఆయన బరువు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మాల్ న్యూట్రిషన్. గొంతుకు ఎలా ఉంటుందో మీకు తెలుసు? ఎప్పుడైనా విన్నారా గాంధీ గారి గొంతుక? వినండి ఎప్పుడైనా. థుస్సు అంటూ ఉంటుంది, స్పష్టంగా ఉండదు. వాక్కు కూడా స్పష్టత ఉండదు. ఆయన ఈనాడు కాదు, బ్రిటిష్ రాజ్యంలో, బ్రిటిష్ రాజ్యంలో ఆయన పరిస్థితి రివల్యూషన్. రివల్యూషన్ అంటే దేశ ద్రోహి, తిరుగుబాటుదారుడు తప్ప వాడు స్వాతంత్ర యోధుడు ఇప్పుడు అంటున్నాం మనం. అప్పుడు అతను ఏమనేవారు? తిరుగుబాటుదారుడే. అతను పట్టుకుని కోర్టుకి తీసుకొస్తే జడ్జి లేచి నుంచునేవాడు. తెలుసా సంగతి మీకు? ఎంత తేలిగ్గా మనం గాంధీని అసలు గొప్పతనాన్ని గుర్తించలేని సైకాలజీ మంది. ఎక్కడ గొప్పతనం ఉన్నా ముందు మనకి చిన్న చూపే వెళ్తుంది. మీరు ఆలోచించుకోండి, మన మనసు ఎవడు గురించి అయినా గొప్పగా చెప్తే మీరు ఆ గొప్పతనం గురించి మాట్లాడటం. మీరు మన నీచత్వం అది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. అది మీ తప్పు కాదు, అది కానీ అది మన తప్పు అని అర్థం అవ్వాలి. ఎవడి గురించి అయినా గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ గొప్పతనం మీదకి వెళ్ళదు దృష్టి. దేని మీదకి పోతుంది? రాముడు గురించి మాట్లాడినా అందులో ఉన్నటువంటి వీక్ పాయింట్స్, కృష్ణుడు గురించి మాట్లాడినా కృష్ణుడు యొక్క వీక్ పాయింట్స్ అది తెలివితేటలేదుకుంటాం. జడ్జి ఎందుకు లేచి నుంచినేవాడు? అలా అందులో ఏ జడ్జి? విదేశీయుల జడ్జి శిక్ష వేసేవాడు, లేచి నుంచునేవాడు. జడ్జి వస్తే కోర్టు అంతా లేచి నుంచుంటుంది, మీకు తెలుసు కదా, ది రూల్. అది రూల్ కనుక లేచి నుంచుంటుంది, అంతే తప్ప జడ్జి మీద ఉన్న గౌరవంతో కాదు. మరి గాంధీ మీద? ఏంటుంది గాంధీలో ఉన్న గొప్పతనం? ఎందుకు లేచి నుంచింది? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన పిల్లలకి గాంధీ గురించి మనం చెప్పలేదు. ఇంకా రాబోయే రోజుల్లో చెప్పేవాళ్ళు కూడా ఉండరు. తెలుస్తేగా ఉడికైనా. కానీ ఆయన గొప్పతనం ప్రపంచం గుర్తించింది. ఐన్స్టీన్ లాంటి మహామేధావి చెప్పాడు, రాబోయే తరాలలో గాంధీ లాంటి వ్యక్తి ఆవిర్భవించాడు అంటే కట్టుకథ అంటుంది ప్రపంచము, అసంభవం అంటుంది. ఐన్స్టీన్ యొక్క అసెస్మెంట్ గాంధీ గురించి. మన అసెస్మెంట్ అసలు ఎవడో తెలియదు. ఇంకా ఎంత దౌర్భాగ్యపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నామంటే, ఒక చోట స్టాఫ్ రూమ్ లో కూర్చున్నాను నేను, డిగ్రీ కాలేజీ స్టాఫ్ రూమ్ లో. ఒక వ్యక్తి వెనకాతల వివేకానంద ఫోటో ఉంది, ఆ పెద్ద ఫోటో ఉంది. ఫ్రెష్ గా ఎంఎస్సీ పాస్ అయినటువంటి ఒక వ్యక్తి లెక్చరర్ గా అపాయింట్ అయి వచ్చి స్టాఫ్ రూమ్ లోకి, ఫోటో ఎవరిది అని అడిగాడు. నేను జోక్ చేస్తున్నాడు అనుకున్నా. కాలేజీ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వ్యక్తి ఫోటో ఉండటం ఏంటి, ఈయన వ్యక్తి ఎక్కడ ఉండాలి అని అంటున్నా. నిజంగా తెలియదు అతని పాపం. ఏం నేర్పాం మన పిల్లలకి మనం? అర్థమవుతోంది అసలు ఏం నేర్పుతాం? ఎప్పుడు అదే ఒకే యావ ఉద్యోగం, చదువు, పెళ్లి. అదే తప్ప వాళ్ళ బుర్రలకి ఏం ఎక్కించాం మనం? ఏడిపించుకు తింటాం వాళ్ళని, వాళ్ళు మన ఏడిపించుకు తింటాం. సరిపోయింది, దొందుకు దొందే, వీ డిజర్వ్ ఇట్. నువ్వు నేర్పేవది వాళ్ళకి, వాళ్ళు అదే చేస్తున్నారు. మనం ఇంకా బయట పడకపోతే ఇంకోళ్ళెవరో మనం శాసించక్కర్లే. ఆల్రెడీ మనం జంతువుల్లాగే జీవిస్తున్నాం. ఎవడు కర్ర పెట్టి కదిలించినా మనం ఓకే. ఎవడ దించినా అదిలించడానికి రెడీ మనం. అది అర్థమవుతుందా? ధైర్యం ఉందా మనకి? ఎవడైనా అదిలిస్తే బదిలి నువ్వడివిరా మాకు చెప్పడానికి, చెప్పడానికి ఏదైనా ఉండేడుస్తేగా, ఉండేదిగా సరుకు ఏదైనా చెప్పడానికి. కొంచెం అవగాహన చేసుకోండి, అప్పుడు కానీ ఈ క్లాసులు మీకు ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు? కానీ ఈ క్లాసులు ఎక్కడికి తీసుకెళ్తాయి? మీ ఆలోచనల యొక్క పవర్ ఎంతవరకు వెళ్తుంది అంటే, మీ యొక్క భౌతిక శరీరాలు లేకపోయినా మీ పేరుని స్మరించుకుని మనుషులు శాంతి పొందుతారు, సుఖాన్ని పొందుతున్నారు లేదా? ఎందుకు ఆ శక్తి వాళ్ళకు వచ్చింది అని కూడా ఆలోచించాం. అదేంటి మనుషుల యొక్క మూర్ఖత్వం? వాడి పేరు తెలుసుకుంటేనే నాకు శాంతి వస్తుంది. వాడు ఏం చేస్తే, ఏం చేశాడు వాడు, వాడి జీవితంలో నాకు ఈ శాంతి వస్తుంది, నాకు ఈ ఆనందం వస్తుంది, నాకు ఈ కోరికలు తీరుతున్నాయి. వాడు మనిషే కదా, వాడికి విపరీతమైనటువంటి టాలెంట్ ఏమీ లేదు. వాడు మనలాంటి మనిషే. ఏం చేశాడు వాడు? ఒక జీవిత విధానాన్ని అవలంబించాడు వాడు. ఆ జీవిత విధానాన్ని ఎవరో అవలంబించినా కూడా ఆ స్థితికే వెళ్తాము. ఆ జీవిత విధానము కవచము అని చెప్పబడుతుంది. కవచము అంటే ఏంటంటే, ఇంకా నువ్వు అలాగే ఆలోచిస్తావు, బయటవాడు నిన్ను ఎలాగ ఆలోచించమన్నా నువ్వు మారో, నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవు. యుఆర్ ప్రొటెక్టెడ్. ఆ ప్రొటెక్షన్ ఏంటో వేళ అర్థం చేసుకుందాం. దుర్గా సప్తశతికి అధ దేవ్యాహ కవచం ఓం అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మా ఋషి అనుష్టుప్ ఛంద చాముండా దేవత అంగన్యాసోక్త మాతరో బీజం దిగ్బంధ దేవతాస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః. ఈనాడు కంప్యూటర్ యుగం. కంప్యూటర్ యుగం అన్నా బ్రెయిన్ అన్నా ఒకటే అన్నది, కనీసం కంప్యూటర్ గురించి ప్రాథమికమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళైనా ఒప్పుకుంటారు. కళ్ళు సైంటిస్ట్ దేని ఆధారంగా డెవలప్ చేశాడు? కెమెరా. చెవుల ఆధారంగా, బ్రెయిన్ ఆధారంగా సైంటిస్టులు ఈనాడు కంప్యూటర్ డెవలప్ చేసుకున్నారు. వాయిస్ మెయిల్ అని వస్తుంది కంప్యూటర్లు. ఎప్పుడైనా పేరు విన్నారా మీరు? అంటే ఏం చేస్తుంది కంప్యూటర్? మీ గొంతుకి ట్యూన్ అవుతుంది. ఇంకా మీ గొంతుక ఏ విధమైనటువంటి కమాండ్స్ ఇస్తుందో కంప్యూటర్ అలా పనిచేస్తుంది. ఇంతవరకు మీకు అవగాహన ఉంది కదా. అంచేత వాక్ శక్తి ద్వారా ఒక యంత్రాన్ని మీరే యాక్టివేట్ చేయగలరు. ఒప్పుకుంటున్నాం కదా, మీరేం దాన్ని ముట్టుకోక్కర్లే, మీరు వాక్ శక్తి ద్వారా దాన్ని. మన బ్రెయిన్ కంప్యూటర్ అయినప్పుడు ఈ స్తోత్ర పాఠాలు మనలో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ ని యాక్టివేట్ చేస్తాయి అంటే ఎందుకు మీకు అవగాహన అవటంలే? కంప్యూటర్ యుగంలో కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ ఉండకపోతే అది ఎంత గొప్ప కంప్యూటర్ అయినా వేస్టే. ఆ సాఫ్ట్వేర్ ఏ భాషలో ఉంటుంది? కంప్యూటర్ భాషలో ఉంటుంది, కానీ అది లిపి, అది అది అందులో ఫీడ్ చేస్తాం మనం. ఫీడ్ చేశాక ఏం చేస్తాం? ఆ సాఫ్ట్వేర్ ని మనకి దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగించుకుంటాం, అవునా కాదా? ఈ స్తోత్రాలన్నీ కూడా సాఫ్ట్వేర్లే. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. మీకు ఉపయోగించుకోవటం రాకపోతే నా పరిస్థితి అవుతుంది. ఇప్పుడు సాగర్ ని, ఈ శ్రీకర్ మూర్తిని బతిమాలుకుంటున్నాను నేను. వాళ్ళు అదే కంప్యూటర్ వాడుతున్నారు, నేను అదే కంప్యూటర్ వాడుతున్నాను, నాకేమీ చేత కాదు. వాళ్ళ కంప్యూటర్ లో ఏదైనా చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళు అది చేయాలన్నా ఏం కావాలి వాళ్ళకి? దాని లోపల ఉండాలి సాఫ్ట్వేర్. అది మాత్రం మీరు ఫీడ్ చేయకపోతే ఆ వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఫీడ్ చేసిన తర్వాత కూడా అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే మీకు నిరుపయోగమే. అంచేత ఈ పాఠములు ఏం చేస్తాయో మీకు అర్థం అవ్వాలి. మీకు మన బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్ కి ఒక విధముగా ఆలోచించి దానికి అనుగుణ్యముగా నిర్ణయించుకునేటటువంటి శక్తిని మనం ఇస్తున్నాం దానికి. అదిగా కంప్యూటర్ లో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ చేసేది. కొరల్ డ్రా పెడితే ఏం చేస్తుంది? అది బొమ్మల్ని వాటిని కరెక్ట్ గా చేసుకోగలుగుతుంది. మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ అది పెడితే ఏమవుతుంది? ఇంగ్లీష్ వర్డ్స్ అవి చేసుకోగలుగుతుంది కదా. ఇది దేవీ కవచం ఏం చేస్తుందో అది అర్థం చేసుకోండి. ఇది మీకు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక చికాకుల నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. కంప్యూటర్లో కూడా సేవ్ అని ఒక కమాండ్ ఉంది, దాన్ని నొక్కేశారనుకోండి ఇంకా అది పోదు. మీరు మళ్ళా డిలీట్ చేస్తే తప్ప దానంతరానికి మాత్రం పోదు అది. ఇట్ ఇస్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఈ కవచము సేవ్ అన్నమాట. కంప్యూటర్లో సేవ్ అనేటటువంటి కమాండ్ ఏ పని చేస్తుందో ఆ పని చేస్తుంది. మిగతా చెత్తా చెదారం అంతా మనం టైప్ చేస్తాం, మనం అది నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తాం? దాన్ని మనం ఏం చెయ్యం? సేవ్ అనే కమాండ్ నొక్కకపోతే అది ఆటోమేటిక్ గా పోతుంది. అంచేత ఈ పాఠాలు, ఈ సాధనలు మనం చేస్తున్నప్పుడు మన మనస్సులో రా వచ్చేటటువంటి ఆలోచనలు ఉంటాయి, రాకూడనటువంటి ఆలోచనలు ఉంటాయి. మన కంట్రోల్ లేవు కదా. అంచేత ఋషులు ఏం చేశారు? ఇది ఇది ఉంటే సేవ అవుని, ఆ విధమైనటువంటివి ఎంత చెత్తా చెదారా ఉన్నా కూడా సేవ్ కాకూడదు. అంత అద్భుతమైనటువంటి విజ్ఞానం అది. మీకు తెలియకపోయినా సేవ నొక్కితే సేవ్ అయిపోతుంది కదా. అలాగే ఈ స్తోత్రాలు మీరు చదివితే మీకు తెలియకపోయినా మీరు సేవ్ అయిపోతారు. కానీ మీకు అది తెలియటం లేదు కనుక సేవ్ అయ్యారని తెలియటంలే మీకు, అది వేరే విషయం. ఆ రక్షణ ఎలా ఇస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఓం నమశ్చండికాయ. మార్కండేయ ఉవాచ. ఎవరు చదివారు మార్కండేయ ఋషి జీవితం గురించి? ఎవరైనా చదివారా? కొద్దిగా చదవండి. మీకు మిగతా చెత్త కాలేజీలో క్లాసుల్లో నోట్స్ రాసుకుని బట్టి కొట్టుకుంటారు, అది ఎందుకు పనికిరాదు. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే చదవలేకపోతున్నారా? కారణం అదే, ఆ మానసిక స్థితి దీనికి అనుగుణ్యంగా మారలేదు. ఉపయోగించుకోండి, లైబ్రరీలో అన్నీ ఉన్నాయి. మార్కండేయ ఋషి ఒక చేతనత్వం, ఆ చేతనత్వం ఉంటేనే ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందుకని ఋషి గురించి మనం మాట్లాడటం. మనం కంప్యూటర్ భాష ఆధ్యాత్మిక శక్తిని వినియోగించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకు అయితే దీన్ని మనం చెప్పలేకపోయేవాడు. ఇది దీని వెనకాతలు ఉన్నటువంటి రాశనే లేదు. మొత్తం బ్రెయిన్ యొక్క 4 కంపార్ట్మెంట్ ని అది యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్ లో ఉన్నటువంటి 4 కంపార్ట్మెంట్స్ నే 4 వేదాలు అంటాం. వేరే వేదాలు ఏం లేదు. నీకు ప్రకృతిని అవగాహన చేసుకునేటటువంటి జ్ఞానము బ్రెయిన్ లేకపోతే లేదు. బ్రెయిన్ పారలైజ్ అయిపోయింది అనుకోండి, ఆ పార్ట్ వర్క్ చేయదు. తమాషా ఏంటో తెలుసా మీకు? అది వర్క్ చేయటం లేదని కూడా తెలియదు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్ కి లెఫ్ట్ హ్యాండ్ హెమిస్ఫియర్ పారలైజ్ అయిపోయింది కొన్ని కారణాల. పూర్వకాలంలో ఆర్టిస్టులకి సెల్ఫ్ పోర్ట్రేట్, సెల్ఫ్ పోర్ట్రేట్ అంటే తెలుసు కదా, వాడి బొమ్మ వాళ్లే గీసుకునేవారు. పారలైజ్ కాకముందు తన బొమ్మ గీసుకున్నాడు, పారలైజ్ అయిపోయాక తన బొమ్మ తీసుకున్నాడు. మీకు ఆ ఫోటోలు రేపు ఎప్పుడైనా చూపిస్తాను. వాడికి తెలీదు వాడు పూర్తిగా గీశానని అనుకుంటున్నాడు, కానీ పారలైజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మిన్నిమిన్నిగా సెట్ అయ్యాడు. సెట్ అయ్యాక ఆర్టిస్ట్ కదా, తన సెల్ఫ్ పోర్ట్రేట్ గీసుకున్నాడు, ఎలా మారిందో మీకు కనిపిస్తుంది. ఇచ్చత వేద విజ్ఞానం లేకపోతే జ్ఞానము లేదు అనే జ్ఞానం కూడా మనకు ఉండదు. తమాషా అది అంటే చాలా నిశ్చితంగా జీవిస్తాం మనం. ఇచ్చత ఆ వేద విజ్ఞానం మనకి లేకపోతే ఏమనిపిస్తుంది? తమాషా అది. కానీ ఆ జ్ఞానం వచ్చాక అది లేకపోతే ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. ఈ నాలుగు లోప్స్ అంటారు మన మోడర్న్ లాంగ్వేజ్ లో, ఫ్రంటల్ లోబు, పరియేటల్ లోబు, ప్రిఫ్రంటల్, ఇంకోటి టెంపరల్. ఇవి నాలుగు వేదాలు. వాటికి మన వాళ్ళు భౌతికమైనటువంటి స్థితి పెట్టి పేర్లు పెట్టారు. ముందున్నది, వెనకున్నది, పక్కనున్నది, పంటల్లో బట్టే పక్కన ఉన్నదని. కానీ ఋషులు అవి ఎలా పనిచేస్తాయో దాన్ని బట్టి పేర్లు పెట్టారు వాటికి. వాళ్ళ అవగాహన మనకంటే చాలా ఎక్కువ. కానీ అసలు వాళ్ళకి అది తెలుసని మనం ముందు నమ్ముతేగా? కంప్యూటర్ టెక్నాలజీ, ఎలక్ట్రిసిటీ పూర్తిగా అర్థమవుతాయి కానీ వేదాలు అర్థం కావు. ఇప్పుడిప్పుడు ఎందుకు వేదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యా కనుక మనకి చెప్తే అర్థమవుతుంది. కేవలము వాక్కులు మీకు ఎలా ప్రొటెక్షన్ ఇస్తాయి అని. మార్కండేయ ఉవాచ, ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కశ్చిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. పితామహ అంటే గ్రాండ్ ఫాదర్. జెనెటిక్ కోడ్ లో దానికి ఉన్నటువంటి భావం వేరు. మొత్తము జెనెటిక్ ఇంజనీరింగ్ మీకు దుర్గా సప్తశతిలో వస్తుంది, కొలువుతో సహా. ఇప్పుడు జెనెటిక్స్ ఇంత డెవలప్ అయింది కనుక ఈ మాత్రమైన అవగాహన వస్తుంది మనకి. ఫాదర్ గ్రాండ్ ఫాదర్, పితామహస్య ధాత, భగవద్గీతలో చెప్తాడు. నేను తండ్రిని నేనే, గ్రాండ్ ఫాదర్ ని నేనే, రక్షించేవాణ్ణి కూడా నేనే. ఆ కాన్సెప్ట్ మనం తర్వాత అర్థం చేసుకుందాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, కవచం గురించే నేను కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను ఈ రోజు. ఎన్న కశ్చిదాఖ్యాతం, ఇది వరకు ఎప్పుడూ చెప్పబడనది. చాలా గొప్పదైనటువంటి పవర్ఫుల్ ఏమి ఇవ్వాలి? గుహ్యం పరమం, అబ్సల్యూట్ ఇవ్వాలి. పరమం అంటే, గుహ్యం అంటే రహస్యాత్మకమైనది అవ్వాలి. లోకే, ఈ ప్రపంచంలో సర్వరక్షాకరం నృణాం, అన్ని రకాలైనటువంటి వాటి నుంచి కూడా మనుష్యుల్ని రక్షించాలి. అది చాలా అవసరం మనకి. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్థికమైనటువంటి ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సోషియలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవి అన్నిటి నుంచి కూడా రక్షణ పొందగలిగేటటువంటి, ఇదివరకు ఎప్పుడూ చెప్పబడినటువంటి, చాలా రహస్యంగా ఉంచవలసినటువంటిది ఏదైనా ఉన్నదా? బ్రహ్మోవాచ, బ్రహ్మ దాని గురించి చెప్పాడు, సృష్టికర్త చెప్పాట. అస్థి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం. దేవ్యాస్తు కవచం పుణ్యం తక్షణ శ్వమహామునే ఉన్నది అస్థి. అడిగినటువంటి కంప్లీట్ మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగేటటువంటి కవచము ఒకటి ఉన్నది. సర్వభూతోపకారకం, నీకే కాదు అందరికీ కూడా, మనుషులకే కాదు మానవేతరులకు కూడా అది ఉపయోగపడుతుంది. దాని పేరు ఏంటి అంటే దేవీ కవచం. తచ్చణుష్ మహామునే విను అన్నాడు. విను అంటే వింటాం కాదు, ఆచరణలో పెట్టడం అని గుర్తుంచుకోండి. మనం వింటాం అంటే విని ఊరుకుంటాం. అదేంటో, అదే ఆ రోగం ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియదు. చాలా సార్లు నేను చెప్పాను, మీరు వింటూనే ఉన్నారు తప్ప ఏది ఆచరణలోకి రావటం లే. ఆఖరికి సంధ్యావందనం రోజుకి 3 సార్లు చేస్తే చాలు అంటే అది తప్ప నేను చేస్తాను. అవగాహన అవటం లే. అసలు మీకు ఎలా చెప్తే మీరు లైన్ లో పడతారో, మొహం కడుక్కోవాలి, జంతువులు మొహం కడుక్కోవు, పొద్దున్న స్నానం చేయాలి, జంతువులు స్నానం చెయ్యవు. మనం ఒక ఆర్డర్ లో పడ్డాం. అలాగే సంధ్యావందనం అనేటటువంటిది ఒక ఆర్డర్. స్నానం చేయటం ఎలా అవసరమో, స్నానం చేయకపోతే మీకు ఎలా అనిపిస్తుందో అంత చికాకు అనిపించాలి సంధ్యావందనం చేయకపోతే. మీకు భోజనం అయిపోగానే సిగరెట్ తాకపోతే ఆ చికాకు వస్తుంది మీకు. నేను ఎందుకంటే అందులో నాకు అనుభవం ఉంది కనుక చెప్తున్నాను. ఇప్పుడు తాగటం లేదు నేను, కానీ తాగేటప్పుడు అది అయిపోగానే కావాలి సిగరెట్. టీ తాగగానే సిగరెట్ కావాలి. సంధ్యావందనం మీకు అలా అనిపించడం లేదు. అలా అనిపించేటట్టు చేసుకోవాలి మీరు అభ్యాసం. అది చేయకపోతే మిగతా ఏమి ఫలించవు. ఇందుకని చెప్పాను నేను, విప్ర అనే మాట వాడాడు అక్కడ. విప్ర అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే సంధ్యావందనం చేసేవాడు. అది నువ్వు చేయకుండా నేను చేస్తాను అంటే నీకు రిజల్ట్ రాదు. ఏమీ చేయలేము మీరు. మీరు సంధ్యావందనాన్ని ఆచరణ చేయకుండా, మేము ఇదంతా నేర్చేసుకుంటాం మాస్టారు అంటే వస్తుంది థీరీ అర్థమవుతుంది. దానికే ఉంది మీరు ఇంకోటి చెప్తే వాడు ఆచరణ చేసుకుంటే వాడికి లాభం. ఎలా మీరు దాన్ని రెగ్యులరైజ్ చేయగలరు ఆశ్రమంలో అన్నది మీరు ఆలోచించుకోండి. లేకపోతే ఇది పెద్ద ఫార్స్ అవుతోంది. ఫార్స్ అయినా నాకేం అభ్యంతరం లేదు. ఐఎమ్ ఇన్ సర్చ్ ఫర్ దట్ గ్రూప్. బలవంతంగా చేయించటం అనేది నాకు ఇష్టం లేదు. కానీ ఇష్టపడి బలవంతంగా ఉండేటటువంటిది ఇష్టపడి ఇష్టపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం లే. సుఖంగా వెళ్తున్నాం ఏంటి, మనకు తెలియదా ఏంటి, వాడు కోస్తే బాధగా ఉంటుంది. కోసిన తర్వాత ఎన్నాళ్ళు బాధపడతాం, ఆపరేషన్ అయ్యాక చాలా రోజులు బాధపడాల్సి వస్తుంది. అయినా కోయించుకుంటున్నా డబ్బిచ్చి బతిమాలుకుని. కానీ సర్వభూతోపకారకం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మీరు దీనివల్ల రక్షించవచ్చు. నీకు తెలిస్తే ఇది నీ ఒక్కడికే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. వాడు చేసుకున్నా చేసుకోకపోయినా తండ్రి సంపాదిస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా. కానీ నీకు ఇది ముందు ఉపయోగపడాలి అంటే నువ్వు విప్రుడివై ఉండాలి. విప్రుడెవడు? సంధ్యావందనం చేసేటటువంటి వాడు మాత్రమే విప్రుడు. అందుకని ఆ మాట ఎత్తాల్సి వస్తుంది. అది లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే నేను ప్రతిసారి అడుగుతూ ఉంటాను, మీరు ఎలాగో అలాగో దాన్ని రెగ్యులరైజ్ చేయండి అయ్యా బాబు. 3 సంధ్యావందనాలు, 3 ఆహార నియమాలు, ప్లస్ అన్నిద్ర లేవటం పడుకోవటం. ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతే మిగతాదంతా స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. మీరు చూడండి, కాలేజీ ఉంటే ఆ రోజు ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. నిద్రలేచే టైం కరెక్ట్ అవుతుంది, టిఫిన్ తినే టైం కరెక్ట్ అవుతుంది, భోజనం చేసే టైం కరెక్ట్ గా ఉంటుంది, రాత్రి కరెక్ట్ గా పడుకుంటాం, రోజు భలే సవ్యంగా జరుగుతుంది. ఆదివారం నాడు ఎన్నో చేద్దాం అనుకుంటాం, ఏదీ చేయలేం మనం. ఇచ్చేత ఈ 3 కరెక్ట్ గా ఉండవు. మీకు అవగాహన ఉందా? అది ఆదివారం మనం చాలా ప్లాన్ వేసుకుంటాం, ఇచ్చేసేద్దాం, అచ్చేసేద్దాం, ఇచ్చేసేద్దాం అని. కానీ మిగతా రోజుల కంటే ఆ రోజు చాలా తక్కువ పని చేయగలుగుతాం. ఇచ్చేంటే ఇది దెబ్బతింటుంది. నిద్ర లేచే టైం దగ్గర నుంచి అన్ని దెబ్బతింటాయి మీకు. ఆ రోజు వేస్ట్ అయిపోతుంది. ఎలా మీరు లైన్ లో పెడతారు? ఇది మీ అంతటా మీరు లైన్ లో వేసుకోవాల్సిందే. నేను ఈ ఆశ్రమంలో మిగతా ఆశ్రమంలో ఉన్నటువంటి ఫండమెంటల్ తేడా ఏంటి అంటే, ఈ క్లాసులు కూడా నేను పెట్టదలుచుకోలేదు. మీరు అడిగితేనే పెడుతున్నాను అన్నది అర్థమైందా? మీలో ఎవరు అడిగినా పెడుతున్నాను నేను. అసలు యాక్చువల్ గా గ్రూప్ గా అడగమని చెప్పాను నేను. కానీ మళ్ళా నేను చెప్పాను కదా, నా బిరుదు పోతుందేమో, మళ్ళా నా పేరు నేను ఉంచుకోవాలి కదా. నేర్చుకోండి, ఆ చెప్పింది ఇక్కడ కూడా ఆచరణ చేసుకోలేకపోతే మీరు వచ్చేది అందుకు కదా. ఇక్కడ ఇక్కడ వచ్చింది అందుకోసమే కదా. అది చేయకుండా మీరు ఏదేదో చేసేస్తే నేనేం చేయగలిగేది? మీరు గట్టిగా ఏమంటారు లేదు మాస్టర్, నా మీద నింద. నేనేం గట్టిగా అనేది? ఆ గట్టిగా అంటే వింటారా ఏంటి? 20 ఏళ్ళ బట్టి చెప్తున్నాను నేను ఇది వింటే అని. ఏం 3 అద్భుతమైనటువంటి శాస్త్రములు ఉన్నాయి. అది నేర్చుకున్న వాడికి ప్రపంచము ఎప్పుడూ తల ఉంచుతుంది. ఏంటా 3 శాస్త్రాలు నేను చెప్పింది? 1 వైద్యము, 2 జ్యోతిషము, 3 వాస్తు. కానీ ఇంకోటి ఏంటి? హోమియో వైద్యంలోకి వచ్చేసింది. దేవాలయాలు, దేవతాశక్తులను ఉపయోగించుకునేవి. వైద్యాలయము, విద్యాలయము, దేవాలయం, ఈ మూడు లేవు మీకు. ఆ విద్య కూడా లేదు మీకు. కానీ ఇదే ఆధ్యాత్మిక విద్య అంటే ఈ మూడు రావాలి. అంతే తప్ప మీరు ఏదో కూర్చొని చెప్పండి. ఇందులో వస్తుంది, మీరు చదవండి కౌచల్లో, అన్నీ వస్తాయి. మొదటే చెప్పాడు, శృణు విను. విను అంటే ఏంటి? ఆచరించమనా, విని ఇంటికి గడిపోతారనా? విని ఇంటికి గడిపోతే పనిచేయదు. సైన్స్ అంటే అర్థం ఏంటంటే విన్నది మీరు ప్రాక్టికల్ గా పెట్టాలి. మీరు ఎవడు పెట్టాలి? విప్రుడు పెట్టాలి. విప్రుడు అంటే ఈ టైం టేబుల్ ఉండాలి. మూడు సంధ్యావందనాలు సమయమైనటువంటి కాలంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో వెళ్లేటప్పుడు నాలుగో సంధ్యావందనం కూడా వస్తుంది. ముందు మూడు అవనివ్వండి, నాలుగోది చేస్తామన్న అది చెప్పండి అంటారు. ఇది మానసిక వ్యభిచారం భలే వచ్చేసింది. ఖచ్చితంగా ఇది వ్యభిచరించడం ఏంటంటే అంతేగా ఆచరణ లేకుండా కమ్మగా ఉంటుంది. ఏంటో మాస్టర్ చెప్తా ఉంటే భలేగా ఉందని. ఎందుకు కమ్మగా? మీరు ఆచరించకపోతే అంట. ప్రథమం శైల పుత్రీచ, మొట్టమొదటిది ద పవర్, ఆ పదములో ఉంది ఆ శక్తి అంతా కూడా. శైలపుత్రి మొదటిది. ద్వితీయం బ్రహ్మచారిణి, రెండో ప్రొటెక్టింగ్. ఇవంతా కూడా నీకు రక్షణ కలిగించేటటువంటి శబ్దములు. బ్రహ్మ చెప్తున్నాడు, మార్కండేయ లాంటి ఋషి. మార్కండేయ యొక్క అసలు పాయింట్ ఏంటి అంటే 16 ఏళ్లకే చచ్చిపోతాడు అన్నటువంటి వాడు చిరంజీవిగా మారాడు. అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనం అడుగుతాం కదా, ఐన్స్టీన్ చెప్పాడా, న్యూటన్ చెప్పాడా, డాల్టన్ చెప్పాడా? వాడికి విలువ ఉంది ఆ మాటలకి. ఎవడు చెప్తున్నాడో దాని గురించి చెప్పాడు ముందు. చిరంజీవిత్వాన్ని అతి తొందరలో చచ్చిపోతాడు అనేటటువంటి వ్యక్తి ఈ సాధనల వల్ల చిరంజీవిత్వాన్ని పొందాడు. మీరు పొందవచ్చు అంటున్నాడు. ఫార్ములా ఎప్పుడు చాలా సింపుల్ గానే ఉంటుంది, మీకు ఉపయోగించుకోవటం రావాలి. ఆటమ్ బాంబు యొక్క పవర్ ఏంటి అంటే E=mc². ఎలా ఉపయోగించుకుంటాం? అది రాదు, అందరికీ తెలుసు ఈ ఫార్ములా. అలాగే ఫార్ములాలు మాత్రం మనం చెప్పేస్తున్నాం ఇక్కడ. ఇది ఆచరించాలి అంటే మాత్రం మీ జీవితం ఖచ్చితంగా మారాలి. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రమశిక్షణ లేనటువంటి జీవితము ఏ జీవితానికి పనికిరాదు. మీరు ఆధ్యాత్మిక సంగతి తర్వాత ఆలోచిద్దాము. క్రమశిక్షణ అంటే ఏంటి? కాలాన్ని సదుపయోగం చేసుకోవటం. క్రమశిక్షణ ఉన్నంత వరకు మీ జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయి. మీరు చూడండి, పొద్దున్నే లేస్తాం, స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, చదువుకుంటాం, లేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఉద్యోగం చేసుకుంటాం, రిటైర్ అయిపోయాక తెలుస్తుంది ఆ బాధలు, చదువు మానేసాక తెలుస్తుంది ఆ బాధలు. ఇంచేదంటే క్రమశిక్షణ లేదు. ఋషి ఏం చెప్తాడు అంటే, నువ్వు ఆ క్రమశిక్షణ కంటిన్యూ చేసుకో, నీకు బాధలు రావు అంటాడు. ఎవడు ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడో వాడికి బాధలు రావు. మీరు ఆచరించి చూడండి. అది నాకు తెలిసి ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. తాగుబోతు గళ్ళు వాళ్ళు సిగరెట్ తాగుతారు. ఎన్ని అవగుణాలు ఉన్నాయో అన్ని అవగుణాలు ఉన్నాయి ఆ వ్యక్తులకి. ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు, కానీ పొద్దున్నే లేస్తారు వాళ్ళు. చాలా రెగ్యులర్ టైం టేబుల్. ఇప్పుడు 8 అయిందా ఆ పని చేస్తూ ఉంటాడు అని మీరు చెప్పొచ్చు. మీరు గ్యారంటీగా చెప్పొచ్చు. 12:30 అయిందా భోజనం అయిపోయి సిగరెట్ ముట్టిస్తూ ఉంటాడు, గ్యారంటీ అని మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఆ వ్యక్తిని. గత 40 ఏళ్లగా తెలుసు నాకు ఆ వ్యక్తి. ఏ ఉద్యోగం చేయడు, కానీ అతని జీవితం ఏ విధమైనటువంటి కష్టాల్లోనూ లేదు. అతని వల్ల ఇతరులకు కష్టాలు వస్తున్నాయి. అది నేను దాని గురించి నేనే మాట్లాడటం. అతనికి మాత్రం కష్టాలు లేవు, క్రమశిక్షణ ఉంది. క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తికి కష్టాలు రావు. కానీ మేము హీరోలం అండి, కష్టాలు కొని తెచ్చుకుంటాం కనుక మేము క్రమశిక్షణ రాయించంతో ఉంటాము. మరి మీ హీరోయిజంకి నా జోహార్. ప్రథమం శైల పుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. మూడవది చంద్రఘంట, నాలుగవది కూష్మాండము, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాల రాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవ దుర్గా ప్రకీర్తితాః. మీ కష్టాలన్నీ పోయా? పోదు అంటే మరి బ్రహ్మతప్పు చెప్పాడు. అయిపోయింది కవచం ఇదే, దాని తర్వాత కవచం యొక్క ఫలశ్రుతి వస్తుంది. కవచం మాత్రం ఇంతే, మరి ఏం కష్టాలు పోయాయి మనకి? ఇంచేత వినలేదు కనుక, అంటే ఇది ఆచరణలో రాలేదు. మీరు ఇది ఆచరణలో పెట్టాలి. ఇవి ఇది ఆచరణలో పెట్టడానికే నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, నాలుగో రోజు చంద్రగంట, నాలుగో రోజు కూష్మాండేతి, ఐదవ రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, సప్తమం కాలరాత్రి, ఎనిమిదోది మహాగౌరి, తొమ్మిదోది సిద్ధిదాత్రి. ఈ తొమ్మిది మీరు విని వింటే అంటే ఆచరణలో పెడితే మిమ్మల్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. లిటరల్ గా నా కళ్ళారా నేను చూశానని చెప్తున్నాను కదా. ఇది నాకు నేర్పినటువంటి వ్యక్తి అస్సీ ఘాట్ లో కూర్చుని ఉండేవాడు, గోచి పెట్టుకుని వస్తూ ఉంటే మనుషులు చెప్తూ ఉండేవాడు. చెప్పిన వాడు బట్టే అడిగాను, అడిగితే రైట్ అనేవాడు, కాదండి మాకు ఇది నేర్పండి అంటే నేర్పేవాడు. ఫ్లక్స్ వచ్చేవి గంగకి, అందులో ఇరుక్కుపోయేవాడు. 10 అడుగులు ఎత్తు గంగ మట్టి అతని మీద ఏకత్రితం అయిపోయింది. మళ్ళీ ఫ్లడ్స్ అంతే అయిపోయాక తవ్వేవాళ్ళం. అతను అక్కడే కూర్చుని ఉండేవాడు కనుక జాగ్రత్తగా తవ్వేవాడు, తెలుసు అతను అక్కడ ఉంటాడు. మళ్ళీ మొదలు ప్రొటెక్షన్, సర్వభూతో ఉపకారకం. అలాంటి వ్యక్తులు ఉన్నారు, నేను కళ్ళారా చూశాను ఆ వ్యక్తిని. అతని దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. కానీ నేను నేర్చుకుంటే లాభం లేదు, మీరు వింటే మీకు లాభం. మీరు వింటనే వింటామంటే ఏముంది ఆచరణ? నవరాత్రుల్లో నవదుర్గలు ఉంటాయి అంటే దుర్గా సప్తశతి చదువుకోండి అని నేను చెప్పాల్సి వచ్చింది. మీకు చదువుకోవాలని అనిపించలే. కర్మకాండేమో ఆయన పాపం చేస్తున్నాడు, రంగారావు గారు బొమ్మలు రావాలండి, అది చెయ్యాలండి, ఏదో చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు. వాళ్ళు తప్పే ఉంటేనే అది కూడా ఉపయోగపడుతుంది. ఏది వేస్ట్ అవుతుంది? స్పిరిచువలిజం లో ఉన్నది ఏంటంటే తెలిసి చేసినా తెలియక చేసినా లాభాలు ఉంటాయి, కానీ తెలియదు కనుక ఉపయోగించుకోవటం రాదు. దానంటే అది ఏదైనా మనకి రక్షణ ఇస్తే అదృష్టం, ఈ రక్షణ ఇవ్వకపోతే ఓకే. మనకంట మొత్తము చండీ కవచం ఇంతే అయిపోయింది. చండీ కవచం మీరు అది అర్థం చేసుకోండి. దాని తర్వాత అంతా కూడా, దాని తర్వాత చెప్పేటటువంటి శ్లోకాలన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాడు. కానీ మీరు ఉపయోగించుకోవాల్సిన ఈ 9 పేర్లనే, ఈ 9 నామాలనే మనకి రిజర్వ్ బ్యాంక్ ఏంటని ఫైనాన్స్ కాగిత ముక్కలు ఇస్తాయి, ఏంటంటారు దాని నోట్లు. ఆ నోట్లకి ఆ విలువ దేని వల్ల వచ్చింది? దాని మీద ఒక పేరు ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేరు ఉంటుంది దాని మీద. ఆ గవర్నర్ ఎవడైనా కావచ్చు, వాడి సంతకం ఉండాలి అక్కడ. వాడి సంతకం లేకపోతే ఇక్కడ అంతే. ఈ సంతకాలు కనుక మీరు పెట్టడం చాతుస్తే ప్రకృతిలో, ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. నేర్చుకోవాలని, ఏ విద్య అయినా కష్టపడి నేర్చుకోవాల్సిందే. ఇంత సర్వసిద్ధిదాయకమైనటువంటి స్తోత్రాన్ని మీరు ఒకసారి వినేషిస్తే ఆచరణ చేయకుండా వస్తుందంటే రాదు. దీని వెనకాతలో చాలా పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాల్సిందే. నవరాత్రుల్లో దాన్ని నేర్చుకుని మళ్ళీ నవరాత్రుల వరకు సాధన చేసేవాళ్ళు, ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. థియరీ 9 రోజుల్లో నేర్చుకోవాలి, దాని తర్వాత దీన్ని మిగతా రోజుల్లో ప్రాక్టీస్ చేయటమే, లైఫ్ లో ప్రాక్టీస్ చేయటమే. ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది రాబోయే శ్లోకాల్లో చెప్తున్నాడు. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. ఈ పేరులు మహాత్ముడైనటువంటి బ్రహ్మ ద్వారా ఉచ్చరింపబడ్డాయి. ఎందుకంటే ఎవడు ఉచ్చారణ చేశాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చెయ్యండి అని నేను చెప్తాను. నేను కాలేజీలో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏమడుగుతారు, ప్రిన్సిపాల్ చెప్పారా అంటాడు. ప్రిన్సిపాల్ చెప్తేదాన్ని చేసేస్తాం. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. ఈ సృష్టికర్త ఉచ్చారణ చేసినటువంటి నామాలు. అంచేత ఈ నామాల యొక్క పవర్ ఎంతవరకు ఉంటుంది? సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. దాని ఆస్పెక్ట్ అంత స్వీపింగ్ ఎఫెక్ట్ ఇది. కానీ ఉపయోగించుకుంటే, మీరు ఉపయోగించుకోకపోతే అంతే, ఎక్కడైనా అంతే కాదు. అగ్నినా దహ్యమానస్తు, ఎక్కడ ఉపయోగించుకోవాలో చెప్తున్నాడు. అగ్నినా దహ్యమానస్తు, నిప్పులు ఇరుక్కుపోయావు, మట్టి ఎత్తిపోతోంది, కాలిపోతున్నావు, అప్పుడు ఉపయోగించుకో. అప్పుడు సాధన చేయటానికి దానికి టైం ఉంటుందా? మీకు టైమే ఉండదుగా, తక్షణం రిజల్ట్ రావాలి. అంచేత ఈ పేరు మీకు ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది? తక్షణమే. నిప్పులను కాలిపోతూ ఉంటే నీకు రక్షణ ఇస్తుంది. ఆ శక్తి సిద్ధిస్థాయి ఉపయోగించుకునేవాడు. ఇంకోడెవడో నిప్పులో పడిపోతూ ఉంటే ఇక్కడ ఇలా అంటే వాడు అక్కడ నిప్పులో రక్షింపబడ్డాడు. ఇవన్నీ వీళ్ళు ఋషులు ఇప్పుడు ఈ కాలంలో ప్రాక్టికల్ గా చేసి చూపించినవే. నువ్వు చేయగలవది అన్నాడు ఆయన. అది ఎవడో అడగలేదు నన్ను, అని నేర్చుకుంటూ చచ్చాడు ఆయన. ఒక్కడ అది అడగలేదు నన్ను. ఉద్యోగాలు అడిగారు, పెళ్లిళ్ళు అడిగారు, రోగ నివృత్తులు అడిగారు తప్ప నువ్వు అసలు ఇది అంతా ఎలా చేయగలిగావని ఒక్కడ అడగలేదు. ఇప్పుడు ఎవడూ అడగటం లేదు. కానీ అశ్వమేధ యజ్ఞంలో అది అడిగించాలని కోరిక, ఆ పవర్ ఉన్నది, చేసి చూపించారుగా వాళ్ళు. అగ్ని నా దహ్య మానస్తు, కానీ ఏ అగ్ని, భౌతికమైనటువంటి అగ్ని కాదు, రకరకాలైనటువంటి అగ్నులు మంది కాలుస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. అగ్ని ఇంకా ఓవర్ పవరింగ్, అది టోర్నేడో అంటామే, ఇన్ఫెర్నో, అర్థమైనా ఏం చెప్తున్నా నేను, దావానం, కాలాగ్ని. అక్కడ అలాంటి అగ్నిలో నువ్వు ఇరుక్కుపోయినా కూడా నువ్వు రక్షింపబడతావు. ప్రహ్లాదుడు అలాగే రక్షింపబడ్డాడు, మనము అలాగే రక్షింపబడతాం ఉపయోగించుకుంటే. అందులో నవరాత్రులలో, అందులో ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ రోజు వస్తుంది అష్టమి. నేను జగజ్జనని స్వరూపాన్ని దర్శించింది కూడా ఈ రోజే, ఆ మంత్రాన్ని కాకువాయిలో. ఈరోజే ప్రతి గురువు యొక్క స్పర్శ మీరు అర్ధరాత్రి కరెక్ట్ గా 12 గంటలకి పొందగలరు. అప్పుడు నిద్ర వస్తుంది మాస్టారు, నేనేం చేశాను, నీకు నిద్ర వస్తే. క్రికెట్ వస్తే లేచి కూర్చోగలవు, తమాషాది. భలే మనుషులు దొరికారు అద్దరు. కాస్త టైం 12 ముందు. ఐ కాంట్ చేంజ్ ఇట్. దుర్గాష్టమి, హస్తమస్తక స్పర్శ. ప్రతిరోజు మీరు అడిగినా అడగకపోయినా, రోజు కాదు ప్రతి సంవత్సరము మీరు అడిగినా అడగకపోయినా, ఈ దైవీ చేతనత్వము మన సహస్రారానికి చాలా దగ్గరగా వస్తుంది. ఆ రోజు దగ్గరగా రాదు, టచ్ చేసేస్తుంది. అది నువ్వు అప్పుడు నిద్రపోకుండా మెలకుగా ఉంటే దానికోసం ఈ 8 రోజుల ముందు నుంచి సాధన చేసుకుంటాం మనం, ఆ ఈ స్థితిని ఉపయోగించుకోవటానికి. అది ఒక్క క్షణమే ఉంటుంది. పెళ్లి ముహూర్తము ఎంతసేపు ఉంటుంది తాళి కట్టేది? దానికోసం 8 రోజుల నుంచి ప్రయత్నం చేస్తారు మీరు. అసలు పెళ్లి కొడుకుని వెతకటానికి 8 సంవత్సరాలు కష్టపడతారు. ఇది అంతే, ఇదే 1 సెకండే. కానీ మీరు ఉపయోగించుకోగలిగితే ఈ రోజు, అందుకోసమని దీన్ని ఇంత స్పెసిఫిక్ గా, మీరు అడగకపోయినా బాబు మీరు అడిగేశారు అనుకుని చెప్పేస్తున్నాను నేను అని చెప్పడం మొదలెట్టేసాను. కానీ నా కోరిక అది, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మీరు అడగకుండా చెప్తే ఏం లాభం? మీకు యావ ఉండి వెంటపడి నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నటువంటి విద్య ఫలిస్తుంది, అయితే ఫలించదు అది. మరి ఎందుకు చెప్పడం? అదే ఋషుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క ప్రేమ. అదే తల్లిదండ్రులు ఎలాగ వెంటబడతారో వాళ్ళు అలా వెంటబడతారు. నేర్చుకో 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 అని అగ్నినా దయ్య మానస్తు శత్రు మధ్యే గతోరణి. శత్రువుల మధ్య మీరు యుద్ధంలోకి వెళ్ళిపోయారు, శత్రువుల మధ్య ఇరుక్కుపోయారు, అయినా మీరు ఈ 9 పేర్లతో రక్షింపబడిపోతారు. విషమే దుర్గమే చైవా. ఇంకా విషమము అంటే ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నటువంటి దుర్గమే, అసంభవమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోయినా భయార్థా శరణంగత, భయంతో వణికిపోతూ ఇంకా నా చేతిలో ఏమీ లేదు అని శరణు అని ఎప్పుడు అంటాం? ఇంకా మనం ఏం చేయలేమన్న నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఏంటది? ప్రథమం శైల పుత్రి చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్ర ఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంద మాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రేతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధి దాత్రీ చ నవ దుర్గా ప్రకీర్తితాః. ఇంతవరకు ఇది బేసిస్. ఇంకా మిగతాదంతా కూడా ఈ దుర్గాశక్తి మొత్తం కూడా దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్. ఎంత సింపుల్ గా ఉంటాయి. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ గా ఆటమిక్ ఎనర్జీకి ఇంకేం చెప్పమంటారు? ఏం అద్భుతాలుగా, ఏం అద్భుతంగా ఢమఢమాడం అనమంటారు. నన్ను అద్భుతం లేదు, ఏమీ లేదు. అక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్. చండీ కవచం అంటే ఇంతే. ఈ తొమ్మిది పేర్లే. మళ్ళీ మళ్ళీ చదవండి దాన్ని, మళ్ళీ మళ్ళీ దాన్ని అవగాహన చేసుకోండి. అస్థి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్చృణుష్వ మహాముని ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతివ్రణే విషమే దుర్గమే చైవ హయార్తాః శరణం గతాః. నతేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి. బ్రహ్మ చెప్తున్నాడు, బ్రహ్మకి తను సృష్టించినటువంటి ప్రతి కణము యొక్క భూత భవిష్య వర్తమానాన్ని తెలుసు కదా. అతను ఈ తొమ్మిది నామాలు చదివిన వాడి భవిష్యత్ ఎలా ఉంటుందో చూస్తున్నట్ట. చూసి ఏం చెప్తున్నాడు, నాపదం తస్య పశ్చామి. ఆపద అతనికి రావటం ఎక్కడానా కనిపించటం లేదు. శోక దుఃఖ భయం నహి, శోకము లేదు, దుఃఖము లేదు, భయం కూడా లేదు అని బ్రహ్మ చెప్పినా మనకి నమ్మకం లేదు. దుర్గా నవరాత్రులలో దుర్గాష్టమి నాడు కావాలని ఆపిదీన్ని చెప్పాను నేను. చేతంటే ఇంతకంటే మంచి ముహూర్తం ఎప్పుడూ రాదు జీవితంలో. మళ్ళీ మీరు దుర్గాష్టమి వరకు ఆగవలసిందే. దానికోసం ఇప్పుడు చెప్పి ఇన్నిసార్లు పారాయణం చేయించేది. ట్రిక్ ఇంతే. ఇంకా దీని ఎక్స్ప్లెనేషన్ మీరు ఎన్ని రోజులైనా చదువుకోవచ్చు, జీవితాంతం మీరు దాన్ని నేర్చుకుంటూ ఉండొచ్చు, ఎండ్ అవ్వదు. ఎలక్ట్రిసిటీ యొక్క ఉపయోగాలు ఎన్నాళ్ళలో నేర్చుకోవచ్చు మీరు, ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా ఎండ్ ఉండదు. కానీ ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు ఒకటే, ఓంసిలా. ఓంసిలా మీకు తెలిస్తే ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు అర్థమైపోతాయి మీకు. ఇంకా దాన్ని ఉపయోగించుకోవటం ఎన్ని సంవత్సరాలైనా మీరు ఉపయోగించుకోవచ్చు. మీలో ఎవరైనా కాస్త కష్టపడగలిగితే ఈ ఏడు శ్లోకాలను ఏడు A4 సైజులో తీయండి, అందంగా తీయండి ప్రింట్అవుట్స్. మీ యొక్క ఎబిలిటీస్ చూపించండి. ఉంటే చాతుస్తే ఈ ఏడు శ్లోకాలు ప్రింట్అవుట్స్ తీసేసేయండి. నాకు తెలిసే ఎక్కడో ఏమూలో ఉంటుంది మన దగ్గర, లామినేషన్ కూడా లామినేట్ చేయండి. చాలా వీలైతే 11:45కే కూర్చుని దీన్ని పారాయణ చేసేద్దాం మనం ఏడు శ్లోకాలను. ఇదంటే ట్రిక్ ఇదే, ఇంకా కవచం ఇదే, ప్రొటెక్షన్ ఇదే మీకు. మీకే కాదు, ఎవరికి మీరు ఇది చెప్పగలుగుతారో. ఇదంటే ఆ టైంలో పొందినటువంటి మంత్రశక్తి చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ చదవండి. బ్రహ్మోవాచ అస్థి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్చృణుష్వ మహాముని ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాల రాత్రేతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః నతేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి. ఏడు శ్లోకాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. టైం ఉందా ఇంకా? ఎయిష్ట భక్త్యా స్మృతానూనం తేషాం వృద్ధి ప్రజాయతే ఏత్వాం స్మరంతి దేవేషి రక్షసేతాన్న సంశయః. ఎవరైతే ఎక్కువ తక్కువగా ఈ శ్లోకాలను అవగాహన చేసుకుని స్మరిస్తారో ఖచ్చితంగా ఆ దేవి వాళ్ళని రక్షిస్తుంది. సంశయము లేదు ఇందులో. మీకు అనుమానం వస్తుందేమో ఇంతేనా అని, ఇది ఇంతే. ప్రేత సంస్థాతు చాముండ వారాహి మహిషాసన ఐంద్రీ గజ సమారూఢ